మీరు నాకు నమస్కారం చేయడం కన్నా నేను మీకు ఉపయుక్తమైన ఒక విషయాన్ని చెప్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనుష్ఠానాన్ని పెంచుకోవడానికి పెద్దలు దీన్ని మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయంగా చెప్తారు. ప్రారంభం ఎక్కడ ఎలా ఉంటుందంటే పూజ చేస్తున్నావా లేదా అక్కడ ప్రారంభం అవుతుంది. ఏదో కాసేపు రోజు పూజ. పూజ చేసినప్పుడే ఈశ్వరుని యందు మనస్సు, ఆ తర్వాత మళ్ళీ పూజకు వచ్చినప్పుడే ఈశ్వరుడి యందు మనస్సు అని మీరు పెట్టుకున్నారనుకోండి, చాలా తక్కువ కాలం మాత్రమే మీరు ఈశ్వర సేవ చేయగలరు. ఎంతసేపు ఉండగలరు పూజామందిరంలో? మహా అయితే గంట ఉంటారు, ఇంకా కాకపోతే 2 గంటలు ఉంటారు. ప్రతిరోజు 2 గంటలు మీరు ఉండడం సాధ్యం కాదు కూడా. మీరు రోజుకి 2 గంటలు పూజామందిరంలో కూర్చుంటే మీరు కూర్చోనిది ఎంతసేపు? 22 గంటలు. 22 గంటలు పూజామందిరంలో కూర్చోకపోతే, 2 గంటలే కూర్చుంటే మీకు ఈశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయంలో చాలా భాగం ఈశ్వర సేవ చెయ్యకుండానే పోతోందా లేదా? అనుష్ఠాన ప్రక్రియని, ఈశ్వరుడితో తాదాత్మ్యతని పెంచుకోవడానికి పెద్దలు ఇలా ప్రారంభం చేసుకోమని చెప్తారు. మీరు పూజామందిరంలో ఏది చేస్తున్నారో, ఏది చూస్తున్నారో దాని కొనసాగింపు నేర్చుకోవాలి. ఆ కొనసాగింపు వచ్చిందనుకోండి మీ పూజ అలా నడుస్తూనే ఉంటుంది. తప్ప ఒక్క పూజామందిరంలో పూజ చేసి బయటకు వచ్చిన తర్వాత పూజ అయిపోవడం ఏమి ఉండదు. మీరు దేన్ని పరిశీలన చేసినా ఈశ్వర దృష్టితో చూడగలిగినటువంటి నైపుణ్యం రావాలి. స్తోత్రాలు కానీ, వ్యాఖ్యానాలు కానీ, పురాణాలు కానీ, కావ్యాలు కానీ అందుకే వచ్చాయి. మీరు శ్రీరామాయణంలో చూడండి, రాముడి దృష్టికోణం ఒకలా ఉంటుంది, రావణుడి దృష్టికోణం ఒకలా ఉంటుంది. రావణుడి దృష్టికోణంలో అన్నీ తన చేత భోగింపబడవలసినవి, రాముడి దృష్టికోణంలో అన్నీ ఈశ్వర విభూతులు. ఆయన అన్నింటినీ ఈశ్వరుడి యొక్క విభూతిగా గౌరవిస్తాడు. అందుకే ఆయనకి మేఘాన్ని చూస్తే సంతోషం, వర్షాన్ని చూస్తే సంతోషం, నెమలిని చూస్తే సంతోషం. ఎక్కడ ఏది చూసినా ఈశ్వరుడు అనేటటువంటి ఒక పెద్ద పెయింటర్ వేసినటువంటి చిత్రాలని చూస్తుంటాడు ఆయన. ఎప్పుడు ఒక మ్యూజియంలోకి వెళ్ళి దీనికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగుంది, దీనికన్నా ఇది బాగుంది అని చూడడం అలవాటు పడిన వాడి దృష్టికోణంలో ఎలా ఉంటుందో అలా మీరు బయటికి వచ్చినప్పుడు ప్రకృతిని పరిశీలించడంలో మీరు ఇదంతా ఈశ్వరుని చేత సృష్టింపబడింది, ఇదంతా ఈశ్వర విభూతి అని చూడడం మీకు అలవాటైందనుకోండి, మీరు చూస్తున్నదంతా ప్రసాదమే. మీరు వినేటప్పుడు ఈశ్వరానుగ్రహంగా వినడం నేర్చుకున్నారనుకోండి, అప్పుడు వినకూడనివి వినకూడదు, వినకూడనివి వినకుండా వినవలసిన వాటిని విని వాటి యందు మీరు ఉత్సాహాన్ని పెంచుకున్నారనుకోండి, కొనసాగింపు ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికే పాత్రమవుతుంది. ప్రయత్నపూర్వకంగా మీరు కొంతసేపు క్షేత్రాల గురించి మాట్లాడుతుండడం, ఇంట్లో మహాపురుషుల గురించి మాట్లాడుతుండడం, మంచి మంచి గ్రంథాలు చదువుకుని అందులో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతుండడం, వాటిని స్మరణ చేస్తూ ఉండడం మీకు అలవాటైందనుకోండి, కొనసాగింపు. ఇది చిట్ట చివరికి ఏమవుతుందంటే నిద్రా సమాధి స్థితి. శంకర భగవత్పాదులు చిట్ట చివరికి వెళ్ళి ఇదే ప్రతిపాదన చేస్తారు. సంచార పదయోహో, తిరిగినదంతా ప్రదక్షిణం ఎలా అవుతుందండి? ఒక్కనాటికి అవ్వదు. నేను గుళ్ళో తిరగకుండా సినిమా హాల్ చుట్టూ తిరిగితే ప్రదక్షిణం అవుతుందా? అవ్వదు. అవుతుంది. ఎప్పుడవుతుందో తెలుసా? సంచార పదయోహో, ఈ కాళ్ళు కదలడానికి శక్తిగా ఉన్నది పరాశక్తి అని మీరు ఆలోచించారనుకోండి, కాలు కదిలితే కదలికలో పరాశక్తి స్వరూపానికి మీరు నమస్కారం చేయగలిగితే మీ కదలికలన్నీ ప్రదక్షిణమే. మీరు మాట్లాడితే మాట పరాశక్తి అనుగ్రహం, అందుకని మాట్లాడుతున్నాను అని మీరు మాట్లాడే మాటలన్నీ ఆవిడికి అంకితం చేస్తున్నారనుకోండి, మీరు ఒక 2 గంటల ప్రసంగం చేసినప్పుడు మీ నోటి వెంట ఒక్క పొరపాటు మాట దొర్లితే దానికి మీరు పరాశక్తికి జవాబుదారి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు కుపితులైపోతారు. ఒక్క పొరపాటు మాట దొర్లిపోయింది అనుకోండి నోటి వెంట, మీరు వెంటనే వెళ్ళి ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పుకుంటారు, ఈశ్వర ఇవాళ నా నోటి వెంట ఎలా దొర్లింది, ఒక పొరపాటు మాట దొర్లిందని. మీకు ఎప్పుడు నా నోటి వెంట పొరపాటు మాట దొరలకూడదు అని మీరు ఒక శపథం చేసుకున్నారనుకోండి, నోటి వెంట అశ్లీలమైనటువంటి మాటలు రావడం తగ్గిపోతుంది. కొనసాగింపు అన్న మాటకు అర్థం అదే. నేను మీతో ఇతో పూర్వం ఒకసారి ప్రసంగంలో మనవి చేశా, ఎప్పుడూ ఈశ్వరుడి దగ్గరికి వెడితే 2 చెప్పమని చెప్తారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాం కరోమి సకృచ్ఛేవయానిచ్చ సేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఎప్పుడూ ఏడుకొండలు వెళ్ళిపోయి, ఎప్పుడూ తిరుమల వెళ్ళిపోయి, ఎప్పుడూ ఆనంద నిలయంలో మనమే కూర్చుందామంటే కుదురుతుందా? ఆనంద నిలయాన్ని నీతో తెచ్చేసుకోవాలి నువ్వు. ఆనంద నిలయానికి నువ్వు వెళ్ళడం కాదు, నీలో ఆనంద నిలయం ఉండాలి. అప్పుడు నువ్వు ఆనందమును పొందుతావు. అది లేకపోతే మీరెంతకాలం వెడతారు ఆనంద నిలయానికి? అలా అస్తమానం వెళ్ళడం కుదరదు, మీరు ఆనంద నిలయంలో ఉండడం కుదరదు. మీరు ఆనంద నిలయం కావాలి. మీరు ఆనంద నిలయం అయితే మీలో వెంకటేశ్వర ప్రభువు వేయించేస్తాడు. అప్పుడు మీరు ప్రతి క్షణం ఈశ్వర సేవ చేస్తారు. అటువంటి స్థితిని నాకు ఇయ్యి. రెండవది ఏది అడుగుతారు? దీనికి ఏది వైక్లభ్యం వస్తోందో, అంటే అలా కాకుండా బ్రతికేటటువంటి బ్రతుకేతుందో, అది నిరుపయోగం అయిపోతోంది. కాబట్టి అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరీహి. ఈశ్వరుడి దగ్గర చెప్పేటప్పుడు ఈ తప్పు క్షమించు అని చెప్పకూడదు. నీకది తప్పని తెలిసింది, నీది తప్పో కాదో చెప్పవలసింది నువ్వు కాదు, పెద్దలు చెప్పాలి. ఎంత సంస్కారమో అబ్బితే ఒక్కటి తప్పు నొప్పుకుంటావు. నీది తప్పు అని చెప్పగలిగిన ప్రజ్ఞ పెద్దలకొక్కరికే ఉంటుంది. నీ నడవడిని పరిశీలించి చెప్పగలరు వాళ్ళు. నీ తప్పు అని నువ్వు చెప్పలేవు. నీకు తెలియదు, ఒప్పు అనుకుని చేస్తున్నావు, కానీ తప్పేది నువ్వు చేస్తున్నది. కానీ ఎప్పటికీ తెలుస్తుంది? పెద్దల వలన తెలుస్తుంది. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ తప్పు క్షమించేంటి అంటే మిగిలినవన్నీ ఒప్పులు చేశావా? ఒప్పులు చేశానడానికి శాస్త్ర ప్రమాణం తెలుసా? తెలియదు. కాబట్టి అజ్ఞానినాన్ మయా దోషాన్ అశేషాన్ ఇన్ని చేశానో ఈశ్వరా లెక్కలేదు. కానీ నీ గొప్పతనం ఏమిటి? అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించి నేను ఇలా చేతులు కలిపితే నన్ను మన్నించి నీవాడిగా స్వీకరించడానికి నువ్వున్నావు. ఇన్నాళ్లకి నాకు అది తెలిసింది. మళ్ళీ నా వలన తప్పులు జరగకుండా నన్ను రక్షించే బాధ్యత నీ యందు న్యాసం చేస్తున్నాను అని త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. నేను మీతో ఎప్పుడూ ఒక్క సలహా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే మీరు దీనికి ప్రతిస్పందించద్దు. ఇది కోటేశ్వరరావు గారు చెప్పింది పాటించడమా అని అనుకోవద్దు. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు బాగా విచారణ చెయ్యండి మాటని. నేను చెప్పిన ఈ వాక్యాన్ని మీరు మనసులో బాగా విచారణ చేయండి. తర్వాత ఈశ్వరుణ్ణి మీరు ఏదైనా అడగడం కన్నా నా జీవితాన్ని నువ్వు నిర్వహించు అని అడగండి. ఆయన్ని నిర్వహించమని మీరు అడగండి అంతే. అంటే ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఏదో కార్యం చెయ్యాలి ఇక్కడ, అన్నీ ఆయనే చేసుకుంటారా? చేసుకోరు. నిర్వహించమని ఎవరికో ఇస్తారు, వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు, దాని వలన ఆయన ఆశయం నెరవేరుతుంది. అలాగే మీరు ఈశ్వరుణ్ణి నిర్వహించమని త్రికరణ శుద్ధిగా అడగండి. ప్రతిరోజు అడిగేది ఏమి అడుగుతారంటే, దీన్ని లోపల ఉన్నదాన్ని నువ్వు నిర్వహణ చెయ్యి, ఇది నీది కాబట్టి నువ్వు నిర్వహించు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిరుమ తిరుమ. మీరు అలా అడిగినటువంటి ఉత్తర క్షణంలో నిర్వహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, స్వార్థం లేకుండా తనకిది కావాలి అన్న కోరిక లేనివాడు లొంగేది ఒకే ఒక్కదానికి లొంగిపోతాడు. దేనికో తెలుసా అండి? మహాత్ముల స్థితి ఈశ్వరుడి స్థితి ఒక్కలాగే ఉంటుంది. మీరు వినయంతో మీరు మమ్మల్ని ఉద్ధరించాలి అని ఒక్క మాట అన్నారనుకోండి, అది నా కర్తవ్యం. నేను చేయకపోతే ఇక నేను ఇలా అనిపించుకున్న వాణ్ణి ఉద్ధరించకపోతే నేను ఎందుకు అని వెంటనే దిగిపోతాడు ఆయన. ఆయన దిగుతాడు దేనికంటే మిమ్మల్ని ఎత్తడానికి. నూతిలో ఒకడు పడ్డాడు అనుకోండి, నూతి గట్టు మీద ఒకడు ఉన్నాడు, నూతిలో ఉన్నవాడు అయ్యా నూతిలో పడిపోయాను రక్షించండి రక్షించండి అన్నాడు. నేను కూడా వంగడం ఏమిటన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన కిందవాడు పైకి వస్తాడా? పైవాడు వంగుతాడు కిందవాడిని పైకి లాగడానికి, పైవాడు వంగడం కిందవాణ్ణి ఎత్తడానికి. ఎందుకు ఎత్తుతాడంటే, నేను నూతులో పడ్డాను, మీరు తప్ప నాకు శరణ్యం లేదు, అయ్యా మీరు నన్ను లాగండి అంటే ఆయన పైవాడు వంగుతాడు. మహాత్ములు కానీ ఈశ్వరుడు కానీ ఆ ఒక్క మాటకే లొంగుతాడు. మీరు సమస్త శాస్త్రముల యొక్క ప్రతిపాదన, అన్ని కావ్యముల యొక్క ప్రతిపాదన అది. మీరు ఏం చెప్పవలసి ఉంటుందంటే, మిమ్మల్ని మీరు నిర్వహించుకున్నంత కాలం ద్వంద్వాల్లోనే ఉంటారు. మీ నిర్వహణ ఈశ్వరుడికి అప్పజెప్పగానే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయనకి తెలుసు అన్నారు అనుకోండి. మేము మా నాన్నగారికి తెలుసు ఆయన ఆయన కొంటారు. మా అమ్మాయి బెంగళూరు వెళ్ళాలి, నాన్నగారండి నేను బెంగళూరు వెళ్ళాలి అంతే, అదొకటే చెప్తుంది. అది బస్సులో వెళ్ళాలా, రైల్లో వెళ్ళాలా, తత్కాల్ టికెట్ తీయాలా, ఇవేమీ లేకపోతే ఏ మా మోహన్ రావు గారినో పట్టుకుని విమానం టికెట్ తీయాలా, దాన్ని ఎలా పంపించాలి, ఎక్కడ ఎవరు రిసీవ్ చేసుకోవాలి, ఆ ఫోన్ నాకు ఎలా రావాలి, ఇవన్నీ ఎవరిది బాధ్యత, ఈ కర్తవ్యం అంతా నాది. అదేమంటుంది, నాన్నగారు నన్ను బెంగళూరు పంపించాలండి, నేను మా ఆయన దగ్గరికి వెడతానంటు నన్ను నమ్మి ఆ మాట అన్న తర్వాత మిగిలిందంతా అది క్షేమంగా భర్తని చేరిపోయింది అనేంత వరకు నిర్వహణ ఎవరిది, నాది. ఒక్క మాట నా కూతురంటే నేనంత కట్టుబడితే సర్వలోక శరణ్యుడు పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం, ఆయన సర్వలోకములకు పతి. అటువంటి వాడు ఎందుకు నిర్వహించడని మీరు అనుకుంటున్నారు? ఆయన నిర్వహించి తీరుతాడు, ఆయన ప్రతిజ్ఞ అది. నన్ను ఎవడైనా అలా ఆశ్రయిస్తే నేను సిద్ధంగా ఉన్నాను నిర్వహించడానికి, నాకు నేనున్నాను, నా ప్రయత్నం నేను చేసుకుంటాను, నేను చూసుకుంటానులే అన్నవాడిని నేను ఎడితే చావతలు బాగుంటాను నన్ను. అందుకని నేను వాడి జోలికి వెళ్ళటం లేదురా, వాడు నన్ను అడిగితే నేను వాడి వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నాడు. కాబట్టి మీరు ఆ ఒక్క విషయాన్ని బాగా అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. అంటే నేనేదో ఆ స్థాయిని పొందినవాడిని, మీకు అది లేదు, అందుకని నేను మీకు సలహా చెప్తున్నాను అనుకోకండి. కష్టం ఎవరికి బాగా తెలుస్తుందండి? అనుభవించేవాడికే తెలుస్తుంది. అన్నం లేనివాడికి ఆకలి తెలుస్తుంది, నిద్ర లేనివాడికి జాగరణ బాధ తెలుస్తుంది. బాగా స్వార్థంతో అహంకారంతో బతుకుతున్నవాడిని కాబట్టి అందులో కష్టం నాకు బాగా తెలుస్తుంది, అందుకని మీకు బాగా చెప్పగలను. తప్ప మీకన్నా గొప్పవాడిని అయితే ఈ విషయం నాకు ఎలా తెలుస్తుంది? అజ్ఞానినామయా దోషాన్న శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని చెప్పాలని. ఏ భక్తుడి చరిత్ర చూసినా మీరు ఆ కోణంలోనే చూడండి. అందుకే హనుమ లక్ష్మణుడి శరీరాన్ని కదుపుతారు, రావణుడు కదపలేడు. మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే మీకు అది ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. నా మాట నమ్మండి, మీకు చెప్తున్నాను, ఈశ్వరుణ్ణి కదపగలదు మీ భక్తి. మీరు ఇది రికార్డ్ చేయకండి అయ్యా, ఇప్పుడు నేను చెప్పేది ఇది రికార్డ్ చేయకండి, ఎందుకంటే నాకు ఈ ప్రచారం భయం ఎక్కువ. ఏంటో ఇది ఈయన పెద్ద ఉపాసకుడానికి నా చుట్టూ తిరిగితే నాకు లేనిపోని ఇబ్బంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పను కానీ హరిప్రసాద్ గారు చెప్పారు కాబట్టి ఇవాళ చెప్పేస్తున్నాను. నేను ఒకనకొకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళా. ఎన్నాళ్ళు పుస్తకం పెట్టుకు చెప్తావు? పుస్తకం లేకుండా సుందరకాండ చెప్పవా జీవితంలో? పుస్తకం తీసేసేయంతే, ప్రారంభం చేయి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలుపెట్టాను ఒకప్పుడు చిత్తూరులో. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది. ఒక 3 రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది. అంతకుముందు ఆ కళ్యాణ మంటపానికి సంబంధించిన స్టోర్ రూమ్లో మెటీరియల్ అంతా తీసుకొచ్చి దానికి కావలసిన అందులో పెట్టి తాళం వేసేసారు. వేసేసి ఆ నిర్వాహకులు ఎవరో తాళం చేయి పట్టుకు తిరుగుతున్నారు. ఆ రోజు ఉదయం నేను సుందరకాండ ప్రారంభం చేసినటువంటి 2వ రోజు ఉదయం వేళ చెప్పేవాడిని సుందరకాండ. అప్పుడు యజ్ఞ ప్రారంభం అవుతోంది, స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావాలన్నారు. నేను నాకు ఎక్కడ సుందరకాండ చెప్తున్నానో అక్కడే మేడ మీద ఒక గది ఇచ్చారు. నాతో పాటు ఇప్పుడు వారు లేరు, శరీరం విడిచిపెట్టారు, కృష్ణప్రసాద్ గారని ఆయన ఆయన భార్య గొప్ప భగవద్భక్తులు వారి దంపతులు, మేమిద్దరం ఆ గదిలో ఉన్నాం. చాలా పెద్ద గది, అందులో ఉన్నాం. నేను సంధ్యావందనం చేసుకుని వేళ దాటిపోయిందని చెప్పి ఉపన్యాసానికి పొద్దున్నే వెళ్ళిపోదామని అక్కడే ఉంచి అర్ఘ్యం ఇచ్చిన పాత్ర విని ఉపన్యాసానికి వెళ్ళిపోయా. దానికి ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ ఎటువంటి కిటికీ అంటే అద్దాలు బాత్రూమ్స్ కుండేటటువంటి స్టైల్లో ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ, అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు. అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు. నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం. చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో 3 రోజుల క్రితం వేసేసిన తాళం, ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది గది ముందు. 3 రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది. అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు, అది అలాగే వింటోంది. అతను తలుపులు తీసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు. మీరు చెప్తే నమ్మరు, అది ఎంత కోతో తెలుసా అండి? అటువంటి కోతిని నేను కూడా చూడలేదు, నా భార్య కూడా ఉంది ఆ రోజున సభలో. ఇంచుమించుగా ఈ స్తంభానికి ఇంకొక స్తంభమంతిత్తు కోతి, అది కళ్ళు తెరిచి చూసింది ఆ తలుపు తీసిన అతన్ని, సభని చూసింది. అదేమి భయపడకుండా తిన్నగా నడిచి అక్కడ ఉన్న స్టోర్ రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వీధికి దగ్గరికి వచ్చింది. నేను వచ్చినవాడు ఈశ్వరుడు, ఆయన కథ నేను చెప్తున్నాను, త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్తున్నాను, నేను ఏ స్వార్థంతో చెప్పట్లేదు, నాకెందుకు భయం ఆయన కథ చెప్పేటప్పుడు అని నేను చెప్పుకుంటున్నాను. ఆ కోతి వచ్చి కూర్చుంది అలాగా, కూర్చుని కాసేపు ఒక్క 2-3 నిమిషాలు అలా వింది. విని అందరి మధ్యలోంచి గంభీరంగా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలి. వచ్చి తీరుతారు హనుమ, ఇవాళ కూడా ఆయన అరిగో వారి రూపంలో వచ్చారు, వచ్చి మనని అనుగ్రహించారు. ఎప్పుడూ అది ఉంటుంది. నేను ఇవాళ నా కూతురికి సంబంధం, నేను ఉపన్యాసాలు చెప్పినప్పుడే వాళ్ళు నన్ను అడిగారు, మా అమ్మాయి నిమ్మని, వారితో వియ్యం ఉందాను. నేను సుందరకాండ చెప్పే రోజుల్లోనే, అది పల్లెటూరు, వేదిక మీద కూర్చుని ఆఖరి రోజు ప్రసంగం రాక్షస భంజనం చెప్తున్నాను. చెప్తుంటే పెద్ద పెద్ద దుడ్డుకర్రలు వీపు వెనకాతలు పెట్టుకుని ఇలాగా నా వెనకాతలకు వస్తున్నారు. కొంచెం గ్రామాల్లో గొడవలు గొడవలుగా ఉంటుంటాయి. అందులో నేను ఆ రోజుల్లో సుందరకాండ చెప్తుంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ట్రాక్టర్లు వేసుకుని చాలామంది జనం వచ్చేవారు పల్లెటూళ్ళ నుంచి. సరే, ఎవరికైనా ఏ విషయంలోనైనా నా మీద ఏమైనా క్రోధం కలిగిందేమో, ఏమిటి కర్రలు పట్టుకొని వస్తున్నారు అనుకున్నాను. సరే, నా మీద ఎలా పడుతుంది కర్ర, నేను రామకథ చెప్తుండగా నాకు రాముని యొక్క రక్ష, హనుమ యొక్క రక్ష ఉంది, అయినా నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, నేను ఎవరిని ఏమీ అనలేదు, నన్ను ఎందుకు కొడతారు అని నేను అంతే పారవస్యంతో సుందరకాండ చెప్పాను. ఆ తర్వాత వీళ్ళు నా వెనక్కి వెళ్ళారు కర్రలు పట్టుకుని. నేను మర్చిపోయాను ఆ విషయం, ఎందుకు వెళ్ళారు అన్నది నాకు తెలియలేదు. నా ఉపన్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వేదికి దిగి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు వియ్యం కూడా అయ్యాడు. ఆయన నిన్నటి వరకు ఉన్నారు ఇక్కడ, కాపవరం ప్రెసిడెంట్ గారు. ఆయన నాతో ఒక మాట చెప్పారు, మీరు కథ చెప్తున్నప్పుడు ఒక పెద్ద నల్ల త్రాసు ఎక్కడి నుంచో వచ్చి వేదిక మీదకి ఎక్కేసిందండి, ఎక్కేసి అది మీ వెనకాతలకు వచ్చింది, మిమ్మల్ని కరుస్తుందేమో అని భయపడి కొడదామని కర్రలు పట్టుకుని వెళ్ళారు మా వాళ్ళు. పావు అందామంటే మీరు పారవశ్యంలో ఉన్నారు, అనద్దు అందామంటే ఆ పావు తిరుగుతోంది అక్కడ, ఏం చెయ్యాలని దగ్గరికి వెళ్ళారు కానీ ఆ పావు ఇక కనపడలేదు, వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను కుండలినీ స్వరూపం సీతమ్మ తల్లి ఆ రూపంలో వచ్చి ఒకసారి వేదికని పవిత్రం చేసి వెళ్ళింది అనుకున్నాను. ఉత్తర క్షణం ఒక నిరుపేద రైతు సుందరకాండ విని, నేను ఇన్నాళ్ళు మేము ఈ స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్స్లు అవి చేశాం, గురువుగారు కూర్చుని సుందరకాండ చెప్పించోట నేను ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తానన్నాడు. అతను నిర్ధనుడు, ఎలా చేస్తాడు ఇతను హనుమత్ ప్రతిష్ఠ అని అనుకున్నారు. కానీ శ్రీరామచంద్రమూర్తి అతనికి అలా అనుగ్రహించాడు చాలా ఆశ్చర్యకరంగా. అతను పెద్ద హనుమత్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికీ నేను ఎప్పుడన్నా మా వియ్యాల వారి ఊరు పెడితే ఆ స్టేజీ పక్కన ఉన్న హనుమని చూసుకుని మురిసిపోతుంటాను. కాబట్టి నన్ను నమ్మండి, నేను ఎప్పుడు చెప్పను వ్యక్తిగత అనుభవాలు. కానీ ఇవాళ ఎందుకు చెప్పానంటే, ఎలాగో హరిప్రసాద్ గారు ఒకటి చెప్పారు కదా అని ఒకటి నేను చెప్పాను. ఈశ్వరుణ్ణి మీరు నమ్మితే ఈశ్వరుడు మీతో ఉంటాడు, ఖచ్చితంగా మీ కైంకర్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. నా జీవితంలో నేను ఎన్నో మార్లు అటువంటి అనుభవాన్ని చవి చూశాను. కానీ నేను ఎంత అల్పుణ్ణంటే, ఇంతగా ఈశ్వరానుగ్రహాన్ని అనుభవించిన మళ్ళీ జారిపోతుంటాను, నా అంతవాణ్ణి నేను అంటుంటాను. కాబట్టి అందుకని స్వానుభవమున చెప్పు చవటలారా అని ఒక సామెత. కాబట్టి నా స్వానుభవంతో చెప్తున్న చవటని నేను, ఈశ్వరుణ్ణి నమ్మండి, మీరు చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా నాకు అవకాశం కలిగినప్పుడు, ఇప్పుడు అప్పుడు అనకండి, అది ఏడాది అవ్వచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు, కానీ తప్పకుండా వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి నాకు సాధ్యం అలా అవకాశం కుదిరితే, నేను ఇత పూర్వం ఎక్కడా చెయ్యనటువంటి ఒక గొప్ప అపురూపమైనటువంటి కార్యక్రమం ఒకటి మీ కొరకు చేస్తాను. ఇవాళ శివానందలహరిలో ఒక శ్లోకం చెప్పి పక్కన సౌందర్యలహరిలోంచి ఒక శ్లోకం చెప్తాను. ఇటు శివస్వరూపాన్ని అటు అమ్మవారి స్వరూపాన్ని చెప్తుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆ దాంపత్యం. రెండూ శంకరాచార్య కృతం, శంకరుల పీఠం కాబట్టి ఒక శివానందలహరి శ్లోకం, ఒక సౌందర్యలహరి శ్లోకం చెప్తుంటే మీరు ఎంత దివ్యత్వాన్ని, ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రక్ష మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఇవాళ రేపు అని అడగండి, 6 నెలలు కూడా అడద్దు, 7 నెలల తర్వాతే రావచ్చు నేను బహుశా. అలా వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు ఆ కార్యక్రమాన్ని చేస్తాను. ఏమో ఈశ్వర శాసనం అనుకోండి, వచ్చే వారమే రావచ్చు. కాబట్టి మీరు అది ఈ కాలమునందు అని సంకల్పం చేయదు. ఏ కాలమునందు ఈశ్వర సంకల్పానికి విడిచిపెట్టండి. అప్పుడు నేను దాన్ని అవుదల దాల్చి వస్తాను, వచ్చి చేస్తాను ఆ కార్యండి. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు క్యూలో వచ్చి నాకు నమస్కారం చేశారనుకోండి, ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం పరిహరించవలసి ఉంటుంది. ఏమిటంటే, వీడు నమస్కారమునకు యోగ్యుడు కాడు అని ఎవరికే, నాకన్నా పరమభక్తులు సభలో ఉండొచ్చు, నాకన్నా విద్వాంసులు ఉండొచ్చు, కానీ మీరు ఒక లైన్లో పంపిస్తే ఏమవుతుందో తెలుసా అండి? హీ విల్ బి ఫోర్స్డ్. ఆయన కూడా లైన్లో లేచి రావాల్సిందే, వచ్చి ఆయన నాకు నమస్కారం చేయాల్సి ఉంటుంది. అలా వద్దు. మీలో ఎవరైనా నేను నిజంగా మీ చేత నమస్కారం పొందడానికి యోగ్యుణ్ణి అని మీకు అనిపిస్తే, మీరు చక్కగా ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి ఒక్క నమస్కారం ఇలా చేయి. అప్పుడు నాకన్నా అధికుల యొక్క నమస్కారాన్ని నేను డిమాండ్ చేయక్కర్లేదు. మీలో ఎవరికైనా నాకు నమస్కారం చేయడానికి నేను యోగ్యుణ్ణి అనిపిస్తే అక్కడి నుంచి లేనండి. మీ అలా చేసిన వాళ్ళు ఎవరో, వాళ్ళు నా పాదాలకి తల తాటించి నమస్కరించినట్టు, వాళ్ళందరికీ నా ఆశీర్వచనం ఇక్కడి నుంచే ఇస్తున్నాను. ఏం హరిప్రసాద్ గారు, నమస్కరించడానికి యోగ్యత ఏమిటి ఇచ్చేసాను, వాళ్ళు చేసేసారు, వాళ్ళందరూ పొందేశారు ఆ అదృష్టాన్ని. ఎందుకనంటే అమ్మ, రెండే కారణాలు. ఒకటి, నా ఉద్దేశం ఏంటంటే కళ్యాణం జరగాలి, మీ అందరూ వేళ పట్టున భోజనాలు చేయాలి. అందుకని ఈ కార్యక్రమాన్ని చక్కగా అలా ప్రారంభం చేద్దాం. ఇక లేచి వచ్చి నమస్కారం చేయకండి. స్వస్తి.